జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ బద్రి విశాల్ మహిమ అపారం. 4 వేదాలు, 18 పురాణాలు ఈ స్వామి మహిమను నిత్యం నియమంగా గుణగానం చేస్తున్నాయి. శ్రీ బద్రీనారాయణ్ని మహిమను సులభతరముగా సరళమైన భాషలో గ్రామీణ ప్రజలకు మరియు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా భగవద్భక్తులందరికీ అందించే ససంకల్పంతో శ్రీ బద్రీధామంలోని ప్రకండ విద్వాంసుల ద్వారా 18 పురాణాల నుండి సేకరించబడిన శ్రీ బద్రీనాథుని కథ మరియు 4 క్షేత్రాల మహిమ యొక్క వివరణను శ్రీమాన్ శ్రీ నారాయణపుత్ర పవన్ గోద్యాల్ స్వామివారి ద్వారా లిఖించబడినది. శ్రీ బద్రీధామం యాత్ర చేయడం వలన ఏమి ఫలం ప్రాప్తిస్తుంది అనే విషయం తెలుసుకోబోతున్నాం. భగవాన్ శ్రీనారాయణుడు క్షీరసాగరం నుండి ఈ భూమిపై అవతరించుటకు కారణం ఏమిటి, ఎలా అవతరించాడు, శ్రీ బద్రీధామం భూమిపై సర్వశ్రేష్ఠ ధామం అని ఎందుకు నమ్ముతున్నారు, శ్రీ బద్రీధామంలోని అన్య పుణ్య తీర్థాలు ఉన్నాయి, అవి తప్తకుండం, పంచశీల, బ్రహ్మకపాలం, భీంఫూల్, వేదధారలు, వసుధార, సత్వపన్, స్వర్గారోహిణి. ఈ తీర్థాలను గురించి పురాణ వివరణ ఏమిటి, ఈ తీర్థాలు దర్శించుకుంటే ఏం ఫలం ప్రాప్తిస్తుంది, దేవీ దేవతలు మునులు ఆ భూమిపై ఎందుకు తపస్సు చేశారు, చేస్తూ ఉన్నారు, అన్ని విషయాలను గురించి భక్తులందరికీ తెలియపరిచేందుకు శ్రీ బద్రీనాథుని చరిత్ర మరియు 4 దివ్యక్షేత్రాల వివరణను భగవద్భక్తులందరూ శ్రవణం చేయుటకై తమ మృదు మధురమైన సుమధుర వాణి ద్వారా వ్యాఖ్యానం చేసిన ప్రవక్త కృష్ణప్రియ రామానుజదాసి శ్రద్ధతో శ్రవణం చేసి బద్రీ విశాల్ కృపను పొందుదాం.
నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్మరామి నారాయణ తత్వమవ్యయం.
శ్రీనారాయణ్ణి ప్రియ భక్తులారా, ఉత్తరాఖండంలో పవిత్ర పావనమైన దేవభూమి హిమాలయ కేదారఖండం అనే పుణ్యభూమి ఉన్నది. అక్కడ 4 వైపులా మంచు శిఖరాలతో శోభిస్తూ పవిత్రమైన శీతల పవనాలు మెల్లమెల్లగా వీస్తూ ఉన్నాయి. ఆ భూమికే భూవైకుంఠం బద్రీధామం అని పేరు. భూమిపై స్వర్గంలో మరియు పాతాళ లోకంలో అనేక తీర్థాలు ఉన్నాయి, కానీ బద్రీధామం వంటి తీర్థం ఇంతకు ముందు లేదు, ఇక ముందు ఉండబోదు. భగవాన్ శ్రీనారాయణుడు జగతును పాలించేవాడు. కేవలం తన మహిమ అనే జ్యోతితో లోకాలని ప్రకాశింపచేసి అధర్మం యొక్క అంధకారం దూరం చేయుటకై మరియు జగత్ కళ్యాణం కొరకై ప్రభు క్షీరసాగరం నుండి నేరుగా భూవైకుంఠం బద్రికాశ్రమానికి దిగివచ్చి తన లీలా వినోదమును మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు భక్తులకు దేవతలకు ఎలాంటి ఆపద వచ్చినా ప్రభు శ్రీనారాయణుడు భక్తుల పిలుపు విని పరుగు పరుగున వస్తాడు. భవిష్యత్తులో రాబోయే యుగ యుగాల వారి దుఃఖాన్ని తొలగించటానికి మోక్షద్వారాన్ని బదరికాశ్రమం రూపంలో అవతరింపచేసి తన వాత్సల్యాన్ని ప్రకాశింపచేశాడు స్వామి. స్కంద పురాణాన్ని అనుసరించి చూస్తే ఈ క్షేత్ర వైభవం ఇలా ఉంది. వేరు వేరు క్షేత్రాలలో తీర్థాలలో వెళ్ళి చేసిన దాన జప తప యజ్ఞములకు ఎలాంటి ఫలం కలుగుతుందో దానికంటే 10 రెట్ల ఫలం బదరీధామంలో కేవలం కీర్తన చేయడం వలన మాత్రమే లభిస్తుంది అని ఉంది. స్కంద పురాణం ప్రమాణంగా బదరీ ధామం గురించి 4 యుగాలలో వేరువేరు పేర్లు ఉన్నట్లుగా లిఖించి ఉంది. అవి సత్యయుగంలో ముక్తిప్రదగా, త్రేతాయుగంలో యోగసిద్ధిదగా, ద్వాపర యుగంలో విశాలగా, కలియుగంలో బదరికాశ్రమం అనే పేరుతో పిలువబడుతూ ఉన్నాయి. భగవాన్ బద్రీ విశాల్ అని మనసారా పిలిస్తే చాలు, పాపులందరూ ముక్తులవుతారు. 1000 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వారు ఏ ఫలం పొందుతారో అదే ఫలం కేవలం బదరికాశ్రమంలో ప్రవేశించిన మాత్రం చాలు, అంత ఫలం పొందుతారు యాత్రికులందరూ కూడా. ఈ యాత్ర హరిద్వార్ అంటే హరి యొక్క ద్వారం నుండి ప్రారంభం అవుతుంది. ఈ కథ ఈ ప్రకారంగా ఉంది. మరి అయితే ఇక మనం శ్రీ ప్రభు బద్రీనారాయణుని ధ్యానించి ఎలా అవతరించాడో తెలుసుకునే ప్రయత్నం శ్రద్ధతో చేద్దాం. ఎవరైతే శ్రద్ధతో శ్రీ బద్రీనారాయణుని కథను వింటారో వినిపిస్తారో వారికి అనంత కోటి జన్మల పుణ్యఫలం ఒకేసారి ప్రాప్తిస్తుంది. మరిక విందామా శ్రీ బద్రీనారాయణుని కథని. శ్రవణం చేసి శ్రీనారాయణుని అనుగ్రహమే మహాభాగ్యంగా పొంది తరించుదాం. బద్రీ విశాల్ భగవానికి జై. శ్రీనారాయణుని ప్రియ భక్తులారా, సతయుగంలో దుర్దం అనే పేరు గల రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు సూర్యదేవునికి అనన్య భక్తుడు. అతను శ్రీ సూర్యదేవుని గురించి చాలా వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి శ్రీ సూర్యభగవానుడు ప్రసన్నుడై వచ్చి ఏమి కావాలో కోరుకోమన్నాడు. దుర్ధం రాక్షసుడు తాను ఎప్పటికీ మరణం లేకుండా అమరునిగా ఉండాలని సూర్యదేవుని వరం కోరుకున్నాడు. శ్రీ సూర్యదేవుడు ఆ కోరిక విని దుర్ధంతో ఇలా అంటున్నాడు, వత్స, సృష్టి నియమానికి విరుద్ధమైన కోరిక కోరుతున్నావు. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు, కనుక మరేదైనా వరం కోరుకో అన్నాడు ప్రేమగా. దానవుడైన దుర్ధం ఆలోచిస్తున్నాడు, ఎలా కోరుకుంటే తనను ఎవరూ అంతం చేయలేకుంటారో అలా కోరుకోవాలి. ఏ విధంగా సూర్యదేవుని అనుగ్రహం పొందాలి? ఆ వరప్రభావం తనను అమరునిగా చేయగలిగేలా ఒక వరం కోరుకోవాలి అని ఆలోచించి కొంతసేపటికి దుర్ధం రాక్షసుడు శ్రీ సూర్యదేవునితో ఇలా అంటున్నాడు, ప్రభు, నాకు 1000 కవచాలని వరంగా కృప చేయండి అని కోరుకున్నాడు. అంతేకాదు, ఎవరైనా నాకున్న 1000 కవచాలలో 1 కవచం ఛేదించాలన్నా 10,000 సంవత్సరాలు తపస్సు చేసి అపార శక్తిమంతులై ఉండాలి. చాలు ప్రభు, నాకు ఈ వరం కృపతో ప్రసాదించు అని ప్రార్థించాడు దుర్దుడు. అందుకు శ్రీ సూర్యదేవుడు వరమిచ్చి తదాస్తు అని అంతర్ధానం అయ్యాడు. ఆ రోజు నుండి దుర్దం రాక్షసుని పేరు సహస్ర కవచునిగా మారినది. సహస్ర కవచుడు శ్రీ సూర్యదేవుని నుండి 1000 కవచాలు రక్షణగా పొంది తనను తాను అమరునిగా అజయునిగా భావించుకుని తన దానవ సేనను తోడుగా చేసుకుని దిగ్విజయ యాత్ర చేయాలని బయలుదేరినాడు. దుర్దముడు శ్రీ సూర్యదేవుని వర ప్రభావము చేత ముందుగా పరాక్రమవంతులైన రాక్షసులను జయించి విజయం సాధించాడు. దానితో మిగిలిన దానవ రాజులందరూ సహస్ర కవచునికి ఆధీనమై సామంతులైనారు. సాధించిన విజయాలతో మరింత శక్తిమంతుడై ఇక దేవతలను కూడా జయించాలి అనే ఆలోచన ప్రారంభించినాడు. వెంటనే సహస్ర కవచుడు కోట్ల కొలది దానవసేనను వెంట తీసుకుని దేవలోకంపై యుద్ధానికి బయలుదేరాడు. దేవ దానవుల మధ్య కొన్ని సంవత్సరాల వరకు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి సహస్ర కవచుని శక్తి ముందు ఎవ్వరూ నిలవలేకపోయారు. చివరకు దేవతలు ఓటమిని అంగీకరించి సహస్ర కవచునికి దాసులైనారు. ఈ విధంగా సహస్ర కవచుడు 4 దిక్కులా దిగ్విజయం పొందాడు. కానీ ఇంకా ఒక బాధ అతనికి మిగిలి ఉంది. ఎవరైనా 10,000 సంవత్సరాలు తపస్సు చేసి నా కవచాలను ఛేదిస్తే ఎలా అని ఆలోచించి తన దానవ సేనకు ఆదేశం ఇచ్చాడు. ఎవరిని తపస్సు చేయనీవద్దు. ఒకవేళ ఎవరైనా తపస్సు చేస్తూ కనిపించారా అక్కడే సంహరించండి. ఎవరైనా నారాయణ నామ ధ్యానం చేసినట్లయితే వారిని కారాగారంలో పడవేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే దానవ వీరులు 4 వైపులకు వెళ్ళి ఋషులను మునులను హింసించటం ప్రారంభించినారు. ఋషులకు మునులకు జీవించటం కష్టమైనది. దేవతలు భయంతో వణికిపోయారు. 4 దిక్కుల వారు వణికిపోతూ ఉన్నారు. దానితో సహస్ర కవచుని అత్యాచారాలకు అంతం లేకుండా పోయింది. దేవతలు ఋషులు మునులు తట్టుకోలేక అందరూ కలిసి భగవాన్ శ్రీ విష్ణువు దగ్గరకు వెళ్ళారు. జగత్ పాలకుడు శ్రీమన్నారాయణుని శ్రీ పాదాల దగ్గర చేరి దీనంగా ప్రార్థిస్తున్నారు. ప్రభు, మమ్మల్ని ఈ ఘోర సంకటం నుండి రక్షించు. నీవు సర్వ జగత్తును పాలించేవాడివి, కృపామయుడవు. ఎప్పుడు ఆపద వచ్చినా నీవే మమ్మల్ని రక్షించేవాడివి కదా. ప్రభు, ఈరోజు సహస్ర కవచుని వల్ల పెద్ద సంకటంలో ఉన్నాం. ఈ సంకటం నుండి నీవే మమ్మల్ని రక్షించాలి అని దేవతలు ఋషులు మునులు దీనంగా ప్రార్థించారు. ప్రభు వారికి ధైర్యం చెప్పి రక్షిస్తానని మాట ఇచ్చి ఇలా అన్నారు. నేను త్వరలోనే ఒక ఉపాయం ఆలోచిస్తాను, మీ అందరి కష్టం తొలగిస్తాను. అప్పటి వరకు మీరంతా వైకుంఠంలో ఉండండి, ఇక్కడ మీకు ఏ కష్టం ఉండదు. శ్రీ భగవాన్ విష్ణువు వాక్కు విని ఋషులు మునులు దేవతలు శాంతి పొంది భగవాన్ నారాయణునికి జయ జయ ధ్వానాలు పలికారు. భగవాన్ విష్ణు భక్త రక్షణకై ఆలోచిస్తున్నాడు. ఈ సత్యయుగంలో ఋషులు మునులు దేవతలు మానవులు ఇంత కష్టపడుతున్నారు. ముందు యుగాలలో ముఖ్యంగా కలియుగంలో ప్రాణులకు రక్షణ ఏ విధంగా జరుగుతుంది? నేను ఏదైనా ఉపాయం ఆలోచించాలి. రాబోయే యుగ యుగాల వరకు జగత్తులో ప్రాణులందరూ సులభంగా మోక్షం పొంది తరించేలాగా మరియు సహస్ర కవచుని సంహరించేలాగా అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటి ఉంది, అది ఆత్మచింతన మాత్రమే అని ఆలోచించి భగవాన్ శ్రీ విష్ణువు జగత్ కళ్యాణం కొరకు ఆత్మచింతన చేయాలని నిర్ణయించినాడు. నిర్ణయించిన వెంటనే తన దివ్య దృష్టితో ఆలోచిస్తున్నాడు స్వామి.
ఆత్మచింతన చేయాలంటే మూడు లోకాలలో అన్ని విధాల శ్రేష్టమైన స్థానం ఏది, ఎక్కడుంది అని ఆలోచిస్తూ పృథ్వీలోకంపై తన దృష్టిని నిలిపినాడు. పృథ్వీలోకంలో హిమాలయ కేదారఖండంలో పవిత్రమైన చోటు ఉంది. అక్కడ ఒక్కరోజు తపస్సు చేసిన ఫలం 10,000 సంవత్సరాలు చేసిన తపస్సుకి సమానం. అన్ని సమస్యలకు పరిష్కారం తెలిసింది శ్రీ నారాయణుడు. శేషశయ్యపై నుండి లేచి నేరుగా ఆనందంతో భూలోకంలో కేదారఖండంకి దిగి వచ్చినాడు. అక్కడికి వచ్చి చూస్తే ఆ స్థానం భగవాన్ శివునిది అని, శివపార్వతులు నివసిస్తున్నారని తెలిసింది. శ్రీనారాయణుడు మళ్ళీ ఆలోచించటం ప్రారంభించినాడు. ఈ స్థానం ఎలా పొందాలి అని. ఈ స్థానం పొందడానికి శ్రీనారాయణుని మదిలో ఒక ఉపాయం తోచింది. విష్ణు లీలను రచన చేసి వెంటనే ఋషిగంగా సమీపంలో ఒక శిలపైకి వెళ్ళి చిన్ని బాలునిగా రూపం ధరించి గట్టిగా ఏడవడం ప్రారంభించాడు. ఆ శిలను ఈరోజుకు కూడా లీలా డూంగ్ అని పిలుస్తారు. బాలుని ఏడుపు యొక్క శబ్దం మూడు లోకాలలో వినిపించటం మొదలైంది. భగవాన్ శివపార్వతులు బాలుని ఏడుపు విని ఒకరినొకరు చూసుకున్నారు. జగన్మాత అయిన పార్వతీదేవి పసిపాలుని ఏడుపు విని మనసు ఊరుకోలేక మమతకు పరవశం అయి భగవాన్ శివునితో ఇలా అంటుంది. ఓ ప్రభు, నీ గణాల ప్రవృత్తి ఎలాంటిదో చూశారా? ఎవరి పిల్లవాడినో తీసుకొని వచ్చారు. ఆ పిల్లవాడు అమ్మ కోసం ఎంతో బాధగా ఏడుస్తున్నాడు అని బాధగా అన్నది అమ్మ. శివుడు అన్నీ తెలిసిన స్వామి కదా, నవ్వుతూ చూస్తున్నాడు. ఎందుకంటే ఆ ఏడ్చే బాలుడు సామాన్యుడు కాదని, సాధారణ బాలుని ఏడుపు కాదని స్వయంగా నారాయణుడే అలా నటించగలడు, కానీ మరెవ్వరూ అలా నటించలేరని తెలుసు శివునికి. పార్వతి మనసు తెలుసుకుందామని ఇలా అంటున్నాడు. పార్వతీ, పోనీలే, ఎవరి పిల్లవాడో వాళ్లే వచ్చి తీసుకుని వెళ్తారు, నీవెందుకు వ్యర్థంగా చింతిస్తావు అన్నాడు. పార్వతి శివునితో ఇలా అంటుంది. భగవాన్, పసివాడు అమ్మ కోసం దీనంగా ఏడుస్తున్నాడు, మీరు ఆనుతిస్తే ఆ పిల్లవాణిని చూసి వస్తాను అన్నది. భగవాన్ శివుడు, సరే నీ ఇష్టం అన్నాడు. అప్పుడు అమ్మ పార్వతి బాలుని ఏడుపు వినిపించే చోటుకి వెళ్ళింది. ఋషిగంగ దగ్గర ఒక శిలపై చాలా అందమైన బాలుడు దివ్యమైన శోభతో ప్రకాశిస్తూ బిగ్గరగా ఏడుస్తూ ఉండడం చూసింది అమ్మ. ఇంత అందమైన బాలుని ఎవరు మాత్రం ఎత్తుకుని హృదయానికి అత్తుకోకుండా ఉంటారు? అలాంటిది జగములకే తల్లి, బాలుని ఎత్తుకోకుండా ఎలా ఉండగలదు? ప్రేమగా ఎత్తుకుని హృదయానికి అత్తుకుని లాలించి ఏడుపు మాన్పించింది. అమ్మ కౌగిలి చేరిన బాలుడు ఏడుపు ఆపి ప్రశాంతంగా ఉన్నాడు. మూడు లోకాలలోని పరిపూర్ణ సుఖం అమ్మ కౌగిలిలో ఉందనిపించింది ఆ బాలునికి. ఆ బాలుడు అమ్మని ప్రేమగా చూస్తూ చిన్ని చిన్నిగా నవ్వుతూ ఉన్నాడు. తన చిన్ని చిన్ని చేతులతో అమ్మ హృదయాన్ని తడుముతూ చూస్తున్నాడు. ఆ స్పర్శకు అమ్మ పార్వతి మమతకు పరవశయై ఆ పసిపాలుని పారవశ్యంతో కళ్ళ నిండా నీరుతో ప్రేమగా చూస్తుంది. ఇలాంటి మనోహరమైన దృశ్యాన్ని స్వర్గాది లోకాల నుండి దేవతలు అమ్మ పార్వతిని, శ్రీ బాలనారాయణుని బాలలీలను చూసి ఆనంద పారవశ్యంతో ఆనంద బాష్పాలతో శ్రద్ధగా నమస్కరించారు. అమ్మ పిల్లవాడిని ముద్దు చేస్తూ చేస్తూ తమ కుటీరానికి తీసుకుని వెళ్ళింది. అక్కడ భగవాన్ శివునికి బాలుని గురించి చెప్పటం మొదలుపెట్టింది. చూడండి ప్రభు, ఈ పసివాడు ఎంత అందంగా ఉన్నాడో, ఎంతటి దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడో కదా, మరి ఈ ఆజ్ఞ అయితే ఈ పసివాడిని మన దగ్గరే ఉండనిద్దాం అన్నది అమ్మ. భగవాన్ శివుడు అంతర్యామి ముందుగా తెలుసుకున్నవాడు కనుక అంతర్యామిగా ఉన్న ఆరాధ్య దైవం శ్రీ నారాయణుని బాలలీలను చూసి ప్రభువు యొక్క బాలరూపానికి ప్రణామం చేశాడు. భగవాన్ శివుడు పార్వతితో మనసు తెలుసుకునేందుకు ఇలా అన్నాడన్నమాట, పార్వతీ, ఈ బాలుడు నిజంగా చాలా అందంగా తేజస్సుగా ఉన్నాడు, కావాలనుకుంటే ఇక్కడ ఉండని, కానీ తరువాత పశ్చాత్తాప పడుకు దేవి అన్నాడు. పార్వతి ఆశ్చర్యంగా చూస్తూ, ఇందులో పశ్చాత్తాపం పడవలసిన అవసరం ఏముంది స్వామి, ఇతడు బాలుడు, మన దగ్గర ఉండడం వల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఆ బాలుని అమ్మ పార్వతి మురిపంగా లాలించి నిద్రపుచ్చినది. తరువాత అమ్మ పార్వతి శివునితో కలిసి స్నానం ధ్యానం చేసేందుకు వెళ్ళినది. కొంత సమయం తరువాత శివపార్వతులు కుటీరానికి తిరిగి వచ్చి చూస్తే మందిర ద్వారం వేసి ఉంది. ద్వారం తెరిచి చూసింది అమ్మ. లోపల నాలుగు భుజాలతో శ్రీనారాయణుడు ఆసీనుడై ఉన్నాడు. అమ్మ పార్వతి ఒక్కసారిగా ఆశ్చర్యపడుతూ, ప్రభు మీరా ఇక్కడ ఉన్నారేమి అన్నది. శ్రీనారాయణుడు నవ్వుతూ, అవును అమ్మా, నేనే నీ కుమారుణిని అన్నాడు. పార్వతి ఆశ్చర్యంతో చూస్తూ, ఏమిటి పిలుస్తున్నారు అమ్మా అనా, ఆశ్చర్యంగా ఉందే అన్నది. శ్రీనారాయణుడు ఇలా అంటున్నాడు, అవునమ్మా నేనే నీ కుమారుడినే, అందుకే నన్ను చాలా ప్రేమగా నీ ఒడిలోకి తీసుకుని నీ కుటీరంలో చోటిచ్చావు అన్నాడు స్వామి. అమ్మ ఇలా అంటుంది, ఇలా పసివాడిగా నటించి మా కుటీరంలో స్థానం పొందడంలో మీకు కలిగే ప్రయోజనం ఏమిటి స్వామి అని అడిగింది. అమ్మా, నేను జగత్ కళ్యాణం కొరకు ఆత్మచింతన చేయాలని ఇక్కడికి వచ్చినాను, ఎందుకంటే ఈ స్థానం నాకు చాలా ప్రియమైనది, తీరా నేను వచ్చి చూస్తే ఈ స్థలం మీదని తెలిసింది, ఎలా ప్రాప్తి పొందాలి ఈ స్థలాన్ని, అందుకే నేను కొంచెం బాలలీల చేయాల్సి వచ్చింది, పసివాడిని వచ్చి ఏడ్చాను, నాకు తెలుసు మీరు దయాళువని, మీరు నాకు మీ కుటీరంలో చోటిస్తారని, అప్పుడు నాకు ఈ స్థానం లభిస్తుందని ఆలోచించే వచ్చాను, ఇక నా ప్రయోజనం ఒక్కటే, అది జగత్ కళ్యాణం, జగత్ కళ్యాణం కోసం ఆత్మచింతన చేసి విశ్వ కళ్యాణం చేయాలని అవతరించాను అన్నాడు స్వామి. భగవాన్ శివుడు పార్వతితో ఇలా చెప్తున్నాడు, శ్రీనారాయణ్ని ముఖం నుండి జగత్ కళ్యాణం కోసం ఆత్మచింతన చేయాలనే సంకల్పం వింటే చాలా ఆనందంగా ఉన్నది, కనుక మనం ఈ చోటుని మన ఆరాధ్య దైవం శ్రీనారాయణ్ణికి సమర్పించుకుందాం అన్నాడు శివుడు. శివపార్వతులు శ్రీ గంధమాదన పర్వతం వెనుక ఉన్న శ్రీ కేదారఖండంకి వెళ్ళినారు. వీరు వెళ్ళిన తరువాత ఆ ప్రదేశం శ్రీ కేదారనాథ్ అని పిలువబడుచున్నది. ఏ స్థానమైతే విడిచి వెళ్లారో ఆ స్థానం ఆది కేదారేశ్వర్ అనే పేరుతో ప్రసిద్ధమైనది. భగవాన్ శ్రీనారాయణ్ణి బాలరూపంలోని పాద చిహ్నాలు ఈ కథకి ఈనాటికి ప్రమాణం. భక్తులు ముందుగా శ్రీ ఆది కేదారేశ్వర్ భగవానుని దర్శనం చేసుకుని బద్రీనాథుని దర్శనం చేసుకుంటారు, అప్పుడే యాత్ర సఫలం అవుతుంది. మనం కూడా దర్శించుకుని తరించుదామా మరి. ఆది కేదారేశ్వర మహదేవుకి జై. శ్రీనారాయణ భగవానుకి అనుకున్న విధంగా స్థానం లభించింది. ఆ స్థానంను శ్రీనారాయణుడు యోగ మాయ చుట్టూ శిఖరాల రూపంలో భూమండలం పైన శ్రీనారాయణ్ణి సేవ కోసం అవతరించినది. ఒక భైరవ చక్రం ఆకాశంలో అవతరించినది, ఇంకొక భైరవ చక్రం భూమి కింద స్థిరమై శ్రీనారాయణ్ణి సేవలకై నిరీక్షిస్తున్నది. ఎక్కడ స్వయం శ్రీనారాయణుడు సాక్షాత్తుగా అవతరిస్తాడో అక్కడ శ్రీనారాయణ్ణి యోగమాయ భైరవ చక్రం స్వయంగా వస్తాయి. ఈ ప్రకారంగా భూలోకంలో భూవైకుంఠ స్థాపన జరిగినది. ప్రభు శ్రీనారాయణుడు జగత్ కళ్యాణం గురించి ఆత్మచింతనలో లీనమైనాడు. ఇక వైకుంఠంలో క్షీరసాగరంలో శ్రీ మహాలక్ష్మి నారాయణుడి కోసం దిగులు పడుతూ ఉంది. ఇంతలో దేవర్షి నారదుడు వైకుంఠంలో ప్రవేశిస్తాడు. నారాయణ నారాయణ మాత అంటూ, రా దేవర్షి నారద, ఏమి సమాచారం తీసుకుని వచ్చావు అన్నది అమ్మ. నారదుడు, అందరూ క్షేమమేనమ్మా, కానీ క్షీరసాగర సమాచారం చూస్తూ ఉంటే కొంచెం బాగలేనట్లుంది. మీరు దిగులుగా కనిపిస్తున్నారు, మీకు అభ్యంతరం లేకుంటే కారణం తెలుసుకోవచ్చునా అమ్మా అంటున్నాడు నారదుల వారు. అమ్మ, దేవర్షి నారద, ఏం చెప్పను, చూడు శ్రీనారాయణుడు లేకుండా శేషశయ్య ఖాళీగా ఉంది, శ్రీనారాయణుడు ఎక్కడో తెలియడం లేదు అన్నది దిగులుగా అమ్మ. దేవర్షి నారద, చూడు శ్రీనారాయణుని ప్రియ భక్తుడివి నీవు, నీకు తెలిసే ఉంటుంది శ్రీనారాయణుడు ఎక్కడ ఉన్నది, కృపతో తెలుపవా అని అమ్మ అడిగింది. దేవర్షి ఇలా అన్నాడు, నారాయణ నారాయణ మాత, ఆ విషయం చెప్పాలనే నేను వచ్చాను. ప్రభు శ్రీనారాయణుడు ఈ సమయంలో భూలోకంలో కేదారఖండంలో శ్రీ వైకుంఠధామంలో జగత్ కళ్యాణం కోసం ఆత్మచింతనలో ఉన్నాడు. ఇప్పుడు శ్రీనారాయణుని దర్శనం కేవలం భూవైకుంఠధామంలోనే అవుతుంది మాత అని చెప్పి నారాయణ నారాయణ అంటూ దేవర్షి వెళ్ళిపోయాడు. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మ నేరుగా భూవైకుంఠంలో శ్రీనారాయణుని దగ్గరికి వచ్చినది. అమ్మ వచ్చి చూసింది, శ్రీనారాయణుడు పద్మాసనంలో కూర్చుని ఆత్మచింతనలో ఉన్నాడు. ఏమి చేయాలో తెలియలేదు, స్వామిని పలకరించడానికి వీలు లేదు, ధ్యానభంగం చేయరాదు కదా, ఎలా నా ప్రభువుకి సేవ చేయగలను అని ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. వెంటనే ప్రభు శ్రీనారాయణ్ణి ధ్యానం చేసి ప్రార్థించింది, స్వామి మీ సేవ చేసేందుకు ఏదైనా ఉపాయం చెప్పండి, నేను ఏం సేవ చేయగలను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మకు ఒక ఆలోచన కదిలింది మదిలోనే. కృపతో అనుగ్రహించినాడు స్వామి ధ్యానంలో అమ్మ చేయవలసిన సేవను. అమ్మ ఒకసారి కనులు విప్పి చూసింది శ్రీనారాయణుని. చాలా బాధ కలిగింది, నా ప్రభు క్షీరసాగరం నుండి ఈ ప్రదేశంకొచ్చి ఆత్మచింతనికై ఇలా మండే ఎండలకు, కురిసే వర్షానికి మరియు వణికే చలికి ఎంత కష్టపడుతున్నారో అని అమ్మ ఆవేదన కలిగి, మరి ఎలా రక్షించుకోవాలి స్వామిని అని అమ్మ ఆలోచించి తనని తాను విశాలమైన బదరి వృక్షంగా రూపు మార్చుకుని శ్రీనారాయణ్ణి శిరస్సుపై ఛాయగా నిలిచింది. ఇలా చేయడం వల్ల ప్రభువుకి ఎండకు, వర్షంకు, చలికి రక్షణ కలుగుతుంది, స్వామి ఆత్మచింతనికి ఏ ఇబ్బంది ఉండదు అని ఆలోచించి అమ్మ ఇప్పుడు నిశ్చంతగా ఉంది. రేగు చెట్టుని మహాలక్ష్మి నివాసం అంటారు. రేగు చెట్టుకే సంస్కృతంలో బదరి అని పేరు. కొంతకాలం తరువాత శ్రీనారాయణుడు ధ్యానం నుండి లేచి చూస్తే శ్రీ మహాలక్ష్మి బదరి వృక్ష రూపంలో నీడనిస్తుండటం చూసి శ్రీనారాయణుడు శ్రీ మహాలక్ష్మి సేవకు చాలా ప్రసన్నుడైనాడు. స్వామి అమ్మతో ఇలా అన్నాడు, దేవి నీవు నా కోసం వైకుంఠం నుండి దిగి వచ్చి నాకు నీడనిచ్చి నాపై వచ్చే ఎండను, వర్షాన్ని, మంచుని నీవు భరించి నాకు సేవ చేసి చాలా నాకన్నా ఎక్కువ రెట్లు తపస్సు చేసినావు. నీవి కష్టాన్ని ఆనందంగా భరించి మాకు రక్షణనిచ్చినావు, అందుకే నీవు నీ మనసుకు నచ్చిన వరం కోరుకో అన్నాడు స్వామి. అప్పుడు అమ్మ శ్రీ మహాలక్ష్మి చాలా వినయంగా, ప్రభు నీవు మూడు లోకాలకు స్వామివి, నేను మీకు అర్ధాంగిని, ఇంతకన్నా నేను కోరుకునేది ఇంకేమున్నది, ఒక్కటి మాత్రం ప్రార్థిస్తున్నాను, నన్ను ఎప్పుడూ మీరు మీ శరణులో మీ సేవలో ఎడబాటు లేకుండా ఉండేలా అనుగ్రహించండి. మీరు నా నుండి దూరం కాకూడదు, కనుక నేను ఈ విధంగా సేవ చేస్తూ ఉంటాను. నాకు ఇంతకన్నా మరేమీ అక్కర్లేదు అని అమ్మ చెప్పిన ప్రియమైన మాటలు విని శ్రీనారాయణుడు చాలా ప్రసన్నుడై చాలా ప్రేమగా తానే ఒక వరం ప్రసాదిస్తున్నాడు. లక్ష్మీ, నీవు బదరీ వృక్ష రూపంలో సేవ చేశావు, అందుకే ఒక వరం ఇస్తున్నాను. నాకెంతో ప్రియమైన ఈ క్షేత్రం బదరికాశ్రమం పేరుతో ప్రసిద్ధమవుతుంది. అంతేకాదు, ఈరోజు నుండి నా పేరును తలిచే ముందు నీ పేరు పిలుస్తారు. బదరీ నారాయణ అనే పేరు ప్రసిద్ధమవుతుంది. అలా పిలిస్తేనే వారి కోరికలు నెరవేరుతాయి. ఎప్పటి వరకు సూర్య చంద్రులు భూమి ఆకాశం వాయువు ఉంటాయో అప్పటి వరకు యుగ యుగాల వారి రక్షణ కొరకు బదరీనారాయణ అనే పేరుతో బదరికాశ్రమంలో సదా ఉంటాను అని వరం ప్రసాదించాడు స్వామి అమ్మకు. అన్ని క్షేత్రాలలోకి శ్రేష్టమైనది శ్రీ బదరికాశ్రమం. బదరీనారాయణ భగవానికి జై. శ్రీనారాయణ్ని ప్రియమైన స్థానం బదరికాశ్రమం పేరుతో విశ్వ విఖ్యాతి చెందింది. శ్రీనారాయణ్ణి తరువాత నేల ప్రారంభమైనది. బదరికాశ్రమం నుండి 3 కోసల దూరంలో సరస్వతి అలకనంద నదుల సంగమం ఉంది. ఆ సంగమానికి కేశవ ప్రయాగ అని పేరు. దానికి దక్షిణ ప్రాంతంలో సమ్యప్రాస్ అనే పేరుతో ఒక క్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి ధర్మక్షేత్రం అని కూడా పేరు. ఆ పేరు రావడానికి కారణం ఆ ప్రాంతంలో దక్ష ప్రజాపతి, ఆయన పత్ని మూర్తిదేవి పుత్ర సంతానం కోరి శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తున్నారు. ఒకవైపు శ్రీనారాయణుడు భూవైకుంఠంలో ఆత్మచింతన చేస్తున్నారు, సహస్ర కౌచిని సంహరించాలి, అందుకొరకు 2 రూపాలలో అవతరించడం చాలా అవసరం అని స్వామి చింతన చేసి మాతామూర్తి సంతానం కోరి చేసే తపస్సు ఫలించేలా మూర్తిదేవి గర్భాన అవతరిస్తాను. అందువలన ధర్మ ప్రజాపతి మూర్తిదేవి తపస్సు ఫలిస్తుంది, సహస్ర కౌచిని సంహారం జరుగుతుంది, జగత్ కళ్యాణం కూడా జరుగుతుంది అని ఆలోచన చేసిన శ్రీనారాయణుడు మూర్తిదేవికి దర్శనమిచ్చినాడు. ప్రసన్నంగా ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు స్వామి. మూర్తిదేవి శ్రీనారాయణ్ణి దర్శించుకుని ఆనందంతో ప్రళమిల్లి, ప్రభు, నాకు నీలాంటి కుమారుడు కలగాలి అని తన మనసులో కోరికని తెలిపినది. శ్రీనారాయణుడు చిరునవ్వుతో, ఒక పుత్రుడుగా కాదు 2 పుత్రులుగా పుడతాను, వారే శ్రీ నరనారాయణులు. వారిద్దరూ తపస్సు చేసి సంపూర్ణ జగత్తుకి కళ్యాణం కలిగిస్తారు మరియు సనాతన ధర్మాన్ని స్థాపిస్తారు. భరత వర్షానికి ఇష్టదైవమై ప్రసిద్ధులవుతారు అని ఆశీర్వదించి శ్రీనారాయణుడు అంతర్ధానమైనాడు. శ్రీనారాయణ్ణి వరప్రభావం చేత మూర్తిదేవి 10 నెలల తర్వాత శ్రావణ హస్త నక్షత్రంలో 2 అందమైన బాలురకి జన్మనిచ్చినది. ఈరోజుకి శ్రావణమాసంలో శ్రీనారాయణ్ణి జయంతి, పరమ పవిత్రమైన రోజు. ఈ దినమున శ్రీ బదరికాశ్రమంలో చాలా వైభవంగా ఉత్సవం జరుపుకుంటారు మరియు మూర్తిదేవి శ్రీనారాయణ్ణికి జన్మనిచ్చి మాతామూర్తిగా తరించినది. ఆమె శ్రీనారాయణ్ణి బాలచేష్టలకు చాలా ఆనందం పొందినది. కొంతకాలం తరువాత శ్రీ నరనారాయణులు బాల్యదశలోనే మాతామూర్తి ఆజ్ఞ తీసుకుని తపస్సు చేసేందుకు బదరికాశ్రమం చేరారు. ఒకరు అలకనందకు ఎడమవైపు, మరొకరు కుడివైపు తపస్సు చేస్తూ కూర్చున్నారు. ఏ పర్వతంపై శ్రీనారాయణుడు తపస్సు చేస్తున్నాడో ఆ పర్వతానికి నారాయణ పర్వతం అని పేరు. దీనిపై స్వామి మందిరం కూడా ఉంది. ఏ పర్వతంపై నరుడు తపస్సు చేస్తున్నాడో ఆ పర్వతానికి నరపర్వతం అని పేరు. ఈ విధంగా నరనారాయణులు 2 ఘోర తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సు యొక్క ప్రకాశం అంతటా వ్యాపించింది. ఆ తపస్సు యొక్క దివ్య తేజస్సు భూలోకం నుండి ఆకాశం వరకు, ఆకాశం నుండి స్వర్గలోకం వరకు, స్వర్గలోకం నుండి బ్రహ్మలోకం వరకు వ్యాపించింది. శ్రీ నరనారాయణుల తపస్సు యొక్క తేజస్సు చూసి బ్రహ్మ చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇంద్రుని సింహాసనం కదిలిపోతున్నది. ఇంద్రునికి భయం కలిగింది. ఎవరు ఇంత ఘోర తపస్సు చేస్తున్నారు అని చూస్తే తెలిసింది, బదరికాశ్రమంలో ఇద్దరు బాలురు తపస్సు చేస్తున్నారని, ఈ తేజస్సు వారి తపస్సు యొక్క ప్రభావం అని తెలుసుకున్నాడు ఇంద్రుడు. తన సింహాసనం అధిష్ఠించేందుకు ఈ తపస్సు చేస్తున్నారా అని భయపడి శ్రీ నరనారాయణుల తపస్సు భంగం చేయాలని ఆలోచించాడు. వెంటనే వరుణుని పిలిచి పవనునితో కలిసి వెళ్ళి కుంభవృష్టిని కురిపించి భయంకరమైన తుఫాను సృష్టించి శ్రీ నరనారాయణుల తపస్సు భంగం చేయాలని ఆదేశించాడు. కానీ వారు చేసిన ప్రయత్నం ఫలించలేదు. తెలుసుకోలేకపోయాడు ఇంద్రుడు నారాయణుని అంశ నరనారాయణులు అని. శ్రీ నరనారాయణుల తపస్సు భంగం చేయడానికి ఇంద్రుని వల్ల ఏమవుతుంది? అయినా చాలా రకాలుగా ప్రయత్నించాడు వారి తపస్సు భంగపరచడానికి. పులి గర్జనలు, ఏనుగు గీంకారాలతో భయభీతిని కలిగించాలని ప్రయత్నించాడు. అయినా ఫలించలేదు. శ్రీ నరనారాయణులకి కొంచెం కూడా తపోభంగం కలిగించలేకపోయాయి. ఇంద్రుడు తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించాడు. మన్మధుని, వసంతుని పిలిచి గంధర్వులను, 16,000 అప్సరసులను తీసుకుని వెళ్ళి శ్రీ నరనారాయణుల తపస్సు భంగపరచమని ఆదేశించాడు. మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞ ప్రకారం శ్రీ బదరికాశ్రమం వెళ్ళి తన చమత్కార లీలను చూపించడం ప్రారంభించాడు. మంచు శిఖరాలతో నిండి ఉన్న బదరికాశ్రమాన్ని మనసును మైమరపింపచేసే వసంత ఋతువుగా మార్చివేశాడు మన్మధుడు. వసంత సౌరభాలతో 4 వైపులా పూలు నిండుగా విరబూశాయి. ఆ పూలలో తేనెకోసరం తుమ్మెదులు పోటీ పడుతూ ఉన్నాయి. రకరకాల ఫల వృక్షాలు నిండుగా పండ్లతో నిండి ఉన్నాయి. ఆ వృక్షాలపై కోయిలలు కూ కూ అని తీయగా పాడుతున్నాయి. నెమళ్ళు పురివిప్పి ఆనందంతో నాట్యమాడుతూ ఉన్నాయి. మెల్లమెల్లగా చల్లని సుగంధభరితమైన గాలి వీస్తున్నది. గంధర్వులు పాడుతూ ఉన్నారు. 16,000 మంది అప్సరసలు నాట్యం చేస్తున్నారు. శ్రీ బదరికాశ్రమం 4 వైపులా మన్మధుని నివాసంగా మారిపోయింది. ఆ వనమంతా అప్సరసుల కాలి అందెల జూంకారంతో మారుమ్రోగుతుంది. ఎటు చూసినా ఆనందమయమై ఉంది వాతావరణం. ఇలాంటి సుందరమైన వన నిర్మాణం ముల్లోకాలలో ఉండదు. 3 లోకాలలో ఆనందం ఒకచోటనే ఉన్నట్లుగా ఉంది. అలాంటి సుందర వనంలో ఉన్న ఎవరికైనా మనసు చెల్లించక మానదు. కానీ ఈ మాయా ప్రయోగాలు శ్రీ నరనారాయణులను ఏమీ చేయలేకపోయాయి. సర్వం తెలిసిన సర్వేశ్వరునికి ఇంద్రుని ప్రయత్నాలని విఫలం చేయటం కూడా తెలుసు. ఇంద్రునికి బుద్ధి సరిచేయాలని శ్రీ నారాయణుడు తన చమత్కార లీలను చూపించాడు. స్వామి తన ఊరువు నుండి, తొడ నుండి తీసిన మట్టితో ఒక అప్సరసను పుట్టించాడు. ఆమెకి తోడుగా దాసీలు కూడా పుట్టారు. ఆమెకు ఊరువు నుండి పుట్టినది కనుక ఊర్వశి అనే పేరు కలిగినది. ఆమెతో పుట్టిన దాసీల ముందు ఇంద్రుని అప్సరసులు వెలవెలపోతున్నారు. వారు ఇంద్రుని దాసీల కన్నా ఎన్నో రెట్ల అధికమైన అందం కలిగి ఉన్నారు. ఇక ఊర్వశి దివ్య తేజస్సుతో బదరికాశ్రమం అంతా ప్రకాశించినది. దేవలోకంలో కానీ మానవలోకంలో కానీ ఇంత అందమైన దేవకన్య లేదు. ఊర్వశి తేజస్సు చూసి ఇంద్రుని అప్సరసులు సిగ్గుపడ్డారు. వారు వెంటనే శ్రీనారాయణుని దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరుకుందామనుకున్నారు. వారి అవస్థ చూసి నారాయణుడు ముందుగానే క్షమించి వేశాడు. చాలా మధురంగా ప్రేమతో వారిని పలకరిస్తూ, మీరు స్వర్గంలోకం నుండి నా ప్రియస్థానమైన భద్రికాశ్రమం వచ్చినారు. ఇక్కడికి వచ్చిన వారు ఖాళీ చేతులతో వెళ్ళడం ఉచితం కాదు, కాబట్టి మీకు మనసుకు నచ్చిన వరం కోరుకోమన్నాడు స్వామి. స్వామి యొక్క ప్రియ వాక్కులు విని అప్సరసలు మంత్రముగ్ధులైనారు. మనసులో ఇలా అనుకుంటున్నారు, తపోభంగం చేయాలని వచ్చిన వారికి శాపం ఇవ్వాల్సి ఉండగా వరం కోరుకోమంటున్నాడు. ఇంతకంటే మించిన దైవం మూడు లోకాలలో ఉండడు అని విస్మయులై తరువాత తేరుకుని, ఓ ప్రభు దీనానాథ, నీవు మాకు వరం ఇవ్వాలనుకుంటే మమ్మల్ని అందరినీ నీ దాసీలుగా స్వీకరించు, చాలు, ఆ వరం కృప చేయమని ప్రార్థించారు అప్సరసులు. శ్రీనారాయణుడు కృపతో ఇలా అంటున్నాడు, నేను ఈ అవతారంలో జగత్ కళ్యాణం కోసం తపస్సు చేయుటకు అవతరించాను, మరి ఇప్పుడు కాదు, కానీ మాట ఇస్తున్నాను, ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణునిగా అవతరిస్తాను, ఆ సమయంలో మిమ్మల్ని దాసీలుగా స్వీకరిస్తాను. ఇప్పుడు మీరందరూ తిరిగి ఇంద్రలోకం వెళ్ళండి, నేను ఇంద్రునికి ఊర్వశిని కానుకగా ఆమె దాసీలను కూడా పంపిస్తున్నాను అని, నా అభీష్టం ఒక్కటే, నా దగ్గరకు వచ్చిన వారు ఎవ్వరూ నిరాశతో వెళ్ళకూడదు అని వాళ్ళందరినీ ఇంద్రలోకానికి వెళ్ళమని ఆదేశించాడు శ్రీనారాయణుడు. స్వామి ఆనతి విని అప్సరసలందరూ శ్రీ నరనారాయణునికి జయ జయధ్వానాలు చేస్తూ ఇంద్రలోకం వెళ్ళారు. శ్రీ నరనారాయణ భగవానికి జయ. శ్రీ నరనారాయణుడు మళ్ళీ తపస్సులో లీనమైనారు. కొంతకాలం తరువాత ప్రభువు యొక్క సంకల్పం అనుసరించి దేవర్షి నారదుడు సహస్ర కవచుని వద్దకు వెళ్ళాడు. ఆ సహస్ర కవచునితో నారదుడు ఇలా అన్నాడు, ఓ దానవరాజా, ఈ విషయం నీకు తెలుసా? ఇద్దరు బాలురు బదరికాశ్రమంలో చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే బాలురు తపస్సు పూర్తి చేసి నీ కవచం చీల్చివేస్తారు, ఇది చెప్పడానికే వచ్చాను అంటూ నారదుడు మెల్లగా వెళ్ళిపోయాడు. వెంటనే సహస్ర కవచుడు తన అధీనంలో ఉన్న రాక్షసుల్ని పిలిచి ఆజ్ఞాపించాడు, మీరు బదరికాశ్రమం వెళ్ళి నరనారాయణులను సంహరించి రమ్మని పంపించాడు. ఆ దానవులు బదరికాశ్రమం వెళ్ళి శ్రీ నరనారాయణుల తపోశక్తి ముందు నిలవలేక భయభ్రాంతులై తిరిగి సహస్ర కవచుని దగ్గరికి వచ్చి వారి తేజస్సును గురించి చెప్పారు. సహస్ర కవచుడు ఒక్కసారి కోపంతో వెంటనే బయలుదేరి శ్రీ బదరికాశ్రమం చేరాడు. శ్రీ నరనారాయణుల తపస్సు భంగపరుస్తూ యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. శ్రీనారాయణుడు ముందుగా యుద్ధానికి వచ్చాడు. శ్రీనారాయణునికి సహస్ర కవచునికి మొదటి రోజు యుద్ధం చాలా భయంకరంగా జరిగింది. ఆ యుద్ధంలో సహస్ర కవచుని మొదటి కవచం శ్రీనారాయణుడు చీల్చివేశాడు. మరుసటి రోజు దానవుడు మరింత విజృంభించాడు. మరుసటి రోజు శ్రీనారాయణుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. నరుడు యుద్ధం ప్రారంభించాడు. పూర్తిగా ఒక రోజంతా యుద్ధం జరిగింది. నరుడు సహస్ర కవచుని ఒక కవచం చీల్చివేశాడు. ఈ ప్రకారంగా ఒకరోజు నారాయణుడు తపస్సు చేస్తూ ఉంటే నరుడు యుద్ధం చేస్తూ ఉంటాడు, నరుడు తపస్సు చేస్తూ ఉంటే నారాయణుడు యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా శ్రీ నరనారాయణులు సహస్ర కవచుని సహస్ర కవచాలను రోజుకి ఒకటి చొప్పున చీల్చివేస్తున్నారు. ఒక కవచం చీల్చాలంటే 10,000 సంవత్సరాలు తపస్సు చేయాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే, సంపూర్ణ భూమండలంపై ఒక్క బదరికాశ్రమంలో తపోఫలం గురించి ఇలా ఉంది. ఒకరోజు తపస్సు చేస్తే 10,000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలం ప్రాప్తిస్తుంది. సూర్యదేవుని వరదానం అనుసరించి ఒక కవచం చీల్చివేయగలరు ఆ తపోశక్తితో. ఇతర భూమిలో 10,000 సంవత్సరాల తపస్సు బద్రీధాంలో ఒకరోజు చేసిన తపస్సుతో సమానం అవుతుంది. అందుకే ఒకరోజు నరుడు తపస్సు చేసి 10,000 సంవత్సరాల తపస్సు చేసిన ఫలం పొంది మరుసటి రోజు యుద్ధం చేస్తాడు. తర్వాతి రోజు నారాయణుడు తపస్సు చేసి 10,000 సంవత్సరాల తపోఫలాన్ని పొంది మూడవ రోజు యుద్ధం చేసి సహస్ర కవచుని ఒక కవచాన్ని చీల్చివేస్తాడు. ఈ ప్రకారంగా రోజుకి ఒక కవచాన్ని చీల్చివేయడం జరుగుతూ ఉంది. చివరికి 999 కవచాల్ని చీల్చివేస్తారు శ్రీ నరనారాయణులు. దానితో సహస్ర కవచునికి భయభీతి చెంది యుద్ధ స్థలం వదిలి పారిపోయాడు. ఎక్కడైనా దాంకోవాలని చాలా ప్రయత్నించాడు. ఎక్కడ చూసినా శ్రీ నరనారాయణులు చేతిలో చక్రంతో ధనస్సు బాణాలతో కనిపిస్తున్నారు. అక్కడ నుండి పారిపోతున్నాడు సహస్ర కవచుడు. అతనికి 3 లోకాలలో ఎక్కడ దాంకునేందుకు చోటు దొరకలేదు. చివరికి తన ఆరాధ్య దైవమైన సూర్యదేవుని శరణు వేడినాడు. శ్రీ నరనారాయణులు శ్రీ సూర్యదేవుని దగ్గరికి వెళ్ళినారు. సహస్ర కవచుని మాకు ఇవ్వు సూర్యదేవా అని అడిగారు. ఎందుకంటే ఇతడు దురాచారి, రాక్షసుడు, అతనిని సంహరించుట తప్పనిసరి అన్నారు శ్రీ నరనారాయణుని. శ్రీ సూర్యదేవుడు నరనారాయణుని ప్రార్థించి ఇలా అంటున్నాడు, ప్రభు, సహస్ర కవచుడు ఈ సమయంలో నన్ను శరణు కోరి వచ్చాడు. శాస్త్రాన్ని అనుసరించి శరణాగతునికి రక్షణ కల్పించుట నా పరమధర్మం అవుతుంది. అందుకే నేను ఈ సమయంలో శాస్త్రానికి బందీనై మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు శ్రీ సూర్యదేవుడు. శ్రీ సూర్యుని ప్రార్థన విని కృపతో శ్రీ నారాయణుడు ఇలా అంటూ, ఈ సమయంలో నీ ధర్మపాలన నువ్వు చేయి. ద్వాపరయుగంలో నిన్ను కుంతీదేవి ఆహ్వానించినప్పుడు ఈ సహస్ర కవచుని కర్ణుని రూపంలో ఆమెకి పుత్రునిగా ప్రసాదించు. ఆ సమయంలోనే నేను శ్రీ కృష్ణావతారంలో అవతరిస్తాను. నరుడు అర్జునునిగా పుడతాడు. అప్పుడు దుర్ధముని మృత్యువు అర్జునుని చేతిలో ఉంటుంది అని చెప్పి నరనారాయణులు బదరికాశ్రమం తిరిగి వచ్చారు. జగత్ కళ్యాణం కొరకు మళ్ళీ తపస్సులో లీనమైనారు. మరియు ఋషులు, మునులు, దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తూ, ఇక దేవతలు ప్రసన్నులయ్యి ఋషులు మునులు భయ విముక్తులై తపస్సు చేసుకునేందుకు వెళ్ళారు. శ్రీ నరనారాయణ భగవానికి జై. కొంతకాలం గడిచిన తరువాత సతీయుగం గడిచి త్రేతాయుగం వచ్చింది. శ్రీ నారాయణుడు శ్రీరామునిగా అవతరించాడు. ఉత్తమ పురుషుడిగా అవతరించి ధర్మాచరణ ఎలాగో లోకానికి తెలియపరిచాడు. జగత్ కళ్యాణం జరిపించినాడు. చివరకు తన ప్రియ భక్తుడు హనుమాన్కు, సుప్రభకు శ్రీరామచంద్రుడు ఇలా ఆనతిచ్చాడు, నా ప్రియధామమైన శ్రీ బదరికాశ్రమం వెళ్ళండి, నేను ప్రతి క్షణం ప్రతిరోజు అక్కడే ఉంటాను అన్నాడు రామచంద్రుడు. శ్రీరాముని ఆనతి విని ఈరోజుకి శ్రీ హనుమాన్, సుప్రభ బదరికాశ్రమంలోనే తపస్సు చేస్తూ ఉన్నారు. త్రేతాయుగం తరువాత ద్వాపరయుగం వచ్చింది. అప్పుడు శ్రీ నరనారాయణులు శ్రీ కృష్ణార్జునులుగా అవతరించేందుకు బయలుదేరారు. ఋషులు, మునులు, దేవతలు నరనారాయణుల దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు, ప్రభు, మీరు ఈ క్షేత్రాన్ని త్యాగం చేసి వెళ్ళవద్దు, ఒక రూపంలో అవతరించండి, ఒక రూపంలో సదా ఇక్కడే ఉండండి అని మునులు కోరారు. శ్రీనారాయణుడు ఇలా అంటున్నాడు, కొద్ది కాలం తరువాత కలియుగం రాబోతుంది, కనుకనే మేము సాక్షాత్ రూపంలో ఉండలేం, సమయానుసారం మా అర్చావతారం వస్తుంది, అప్పుడు మీరు నారద శిల కింద నారద కుండంలో నుండి నా మూర్తిని తీసి స్థాపన చెయ్యండి, ఆ మూర్తిని ఎవరు దర్శించినా సాక్షాత్తు నా దర్శనమవుతుంది, ఏ ప్రాణి శ్రద్ధాభావంతో శ్రీ బదరికాశ్రమం వస్తారో వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అని చెప్పి అంతర్ధానం అయ్యారు. తరువాత బ్రహ్మాది దేవతలు నారదకుండం నుండి శ్రీ నారాయణుని మూర్తిని తీశారు. ఈ మూర్తి శాలిగ్రామ శిలతో ధ్యాన ముద్రలో ఉంటుంది. దేవతలు విశ్వకర్మ చేత మందిరం నిర్మించారు. బ్రహ్మ ఈ మూర్తిని ప్రతిష్ట చేసి నారదుని ప్రధాన అర్చకునిగా
నియమించారు. 6 నెలలు దేవతలు పూజిస్తే 6 నెలలు మానవులు పూజిస్తారు. కొంతకాలం గడిచిన తరువాత మహాభారత యుద్ధంలో కర్ణుని సంహారం జరిగింది. అర్జునుని చేతిలో కర్ణుడు మరణించాడు. మరణించే సమయంలో కర్ణుడు శ్రీకృష్ణుని ఇలా అడుగుతున్నాడు,
ప్రభు, నీవు స్వయం శ్రీనారాయణుడివి, మరి నీవు ఈ ప్రకారంగా అధర్మ యుద్ధంలో సంహరిస్తూ ఉంటే చూస్తున్నావు అని అడిగాడు.
శ్రీకృష్ణుడు కర్ణునితో ఇలా అంటున్నాడు, ఓ కర్ణ, నీవు పూర్వజన్మలో గుర్తు చేసుకో, సహస్ర కవచుడు అనే రాక్షసుడివి, చాలా అత్యంత దురాచారుడివి. అప్పుడు నీకు మాకు మధ్య యుద్ధం జరిగింది. చివరికి నీవు 999 కవచాలను కోల్పోయి ఒక్క కవచంతో సూర్యదేవుని శరణు కోరి దాంకున్నావు. ఆ కారణం వల్ల ఆ జన్మలో రక్షించబడ్డావు. ఇప్పుడు ద్వాపర యుగంలో నీవు కర్ణుడిగా జన్మించావు. నీవు నరుని చేతిలో మరణించాల్సి ఉంది. అందుకే నరుడు అర్జునునిగా జన్మించి నిన్ను సంహరించాల్సి వచ్చింది. ఇక నిరాయుధుడవై నీవు మరణించాల్సి రావడం నీ గురుశాపం వలన జరిగినది. నీ శాపాన్ని గుర్తు తెచ్చుకో. నీ ఆఖరి క్షణాలలో ఏ అస్త్రం శస్త్రం నిన్ను రక్షించలేవు అన్నాడు స్వామి. కర్ణుడు అంతా విని తన పూర్వజన్మను గుర్తు తెచ్చుకున్నాడు. శ్రీకృష్ణుని చరణాల చెంత క్షమాభిక్ష కోరి శ్రీనారాయణ్ణి చరణాలను చేరి ముక్తి పొందాడు. మహాభారత యుద్ధం తరువాత యాదవ వంశానికి గాంధారి శాపం ఇచ్చింది. శ్రీకృష్ణుడు తన ప్రియ సఖుడు ఉద్ధవునితో ఇలా చెప్తున్నాడు, ప్రియా, ఉద్ధవ, సంపూర్ణ యాదవ వంశానికి శాపం తగిలింది. శాపాన్ని అనుసరించి యాదవ వంశాన్ని ఎవ్వరూ రక్షించలేరు. అందువల్ల నీవు నా ప్రియమైన క్షేత్రం శ్రీ భద్రికాశ్రమం వెళ్ళు. ఈ పృథ్వీలో ఇలాంటి క్షేత్రం మరొకటి ఉండదు. ఇక్కడ ఎలాంటి శాపం నుండి అయినా విముక్తి కలుగుతుంది. ఈ భూమిపై శాపం పనిచేయదు. ఈ భూమిని దర్శించిన వారందరికీ మోక్షం ప్రాప్తిస్తుంది. అందుకే నీవు భద్రికాశ్రమం వెళ్ళు అని ఆనతిచ్చాడు స్వామి. శ్రీకృష్ణుని ఆనతి విని ఉద్ధవుడు అడుగుతున్నాడు, ప్రభు, భద్రికాశ్రమం ఎక్కడ ఉంది? అందులో నీ ప్రియ స్థానంను నేను ఎలా గుర్తించాలి అని అడిగినాడు. కృష్ణుడు చెప్తున్నాడు, ప్రియా, ఉద్ధవ, ఉత్తరాఖండంలో కేదారఖండం ఉంది. అక్కడ భూవైకుంఠం భద్రికాశ్రమం ఉంటుంది. అక్కడ ఒక నీటి ధార వేడిగా, ఒక నీటి ధార చల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడ ఇసుక రేణువు బంగారంలో మెరుస్తుందో ఆ స్థలంలో భూవైకుంఠం భద్రికాశ్రమం ఉంటుంది. అదే నా ప్రియ స్థానం. నేను అక్కడ ప్రతి క్షణం అన్ని వేళలా ఉంటాను. ఎప్పటి వరకు సూర్యచంద్రులు, ఆకాశం, భూమి ఉంటుందో అప్పటి వరకు నేను అక్కడే వేంచేసి ఉంటాను. కలియుగంలో నా అర్చావతారం వస్తుంది. ఆ అవతారంలో నా అర్చావతార పూజ 6 నెలలు దేవతలు, 6 నెలలు మానవులు పూజ చేస్తారు. దేవతలు ప్రసన్నులవుతారు, మానవులు మోక్షం పొందుతారు. మరిక ఎవరైనా సరే నా మూర్తి రూపంలో దర్శిస్తారో వారికి సాక్షాత్తుగా నా దర్శనం ప్రాప్తిస్తుంది. ఎవరైనా నా క్షేత్రంలో ఏ భావనతో వస్తారో వారికి అలానే ఫలం ప్రాప్తిస్తుంది అని ఉపదేశం ఇచ్చి శ్రీకృష్ణుడు ఉద్ధవుని శ్రీ భద్రికాశ్రమం పంపించాడు. పంచపాండవులు మహాభారత యుద్ధంలో కలిగిన గోత్రహత్యా పాపం నుండి ముక్తులు అయ్యేందుకు శ్రీ కేదారఖండం వెళ్లారు. చివరకు బదరీధామం వెళ్లి బదరీనాథుని దర్శనం చేసుకుని స్వర్గారోహిణి వైపు వెళ్లిపోయారు. భక్తజనులారా, దీని యొక్క పూర్తి వృత్తాంతం మీకు ఈ క్యాసెట్ తరువాతి భాగం మరో క్యాసెట్లో శ్రీ కేదారనాథుని కథలో వినవచ్చు. ఏ ప్రకారంగా పాండవులు శ్రీ కేదారనాథుని మందిర స్థాపన చేశారో, మరి స్వర్గలోకం ఎలా వెళ్లారో మనం తెలుసుకోవచ్చు. బద్రీనారాయణ్ భగవానికి జై. ప్రియ భగవద్బంధువులారా,
వరాహ పురాణంలో 48వ అధ్యాయంలో రాజా విశాల్ కథ ఉంది. సూర్యవంశంలో విశాల్ అనే పేరు గల రాజు ఉండేవాడు. అతని శత్రువులు దండెత్తి వచ్చి రాజ్యాన్ని జయించి ఆ రాజుకు చాలా దుఃఖం కలిగించారు. భగవాన్ శ్రీనారాయణ్ణి శరణు వేడుకొనుచు ఆ రాజు బద్రికాశ్రమం చేరాడు. శ్రద్ధగా తపస్సు చేయడం ప్రారంభించాడు. అతని తపస్సుకి ప్రసన్నులై శ్రీ నరనారాయణులు ప్రత్యక్షమయ్యారు. ఓ రాజా, మేము నీ తపస్సుకి ప్రసన్నులమయ్యాం, ఏమి కావాలో కోరుకో అన్నారు స్వామి. అప్పుడు రాజు, భగవాన్, నేను ఒక్క విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను, మీ ఇద్దరిలో వరమిచ్చే దేవత ఎవరు అని అడిగాడు. దానికి నరుడు, నీవు ఎవరిని గురించి తపస్సు చేస్తున్నావో, ఎవరిని ప్రసన్నులను చేసుకోవాలని అనుకుంటున్నావో వారిని మేమే, కోరుకో ఏమి కావాలో అన్నారు. దానికి రాజా విశాల్, నేను భగవాన్ విష్ణువుని గురించి తపస్సు చేస్తున్నాను. అందులోకి నరుడు, మేమే విష్ణువు, వేరువేరు యుగాలలో వేరువేరు అవతారాలు దాలుస్తూ ఉంటాం. ఈ అవతారంలో నరనారాయణులుగా అవతరించాం. లోకానికి తపో విధానం తెలియజేయడానికి ఇలా అవతరించాల్సి వచ్చింది. లోక కళ్యాణం గురించి మేము తపస్సు చేస్తూ ఉన్నాం అన్నాడు నరుడు. రాజు శ్రీనారాయణునికి ప్రణామం చేసి వినయంగా చెబుతున్నాడు, భగవాన్, నాపై అనుగ్రహం ఉంటే నేను పోగొట్టుకున్న రాజ్యం నాకు తిరిగి ప్రసాదించు అన్నాడు శ్రీనారాయణుడు. ఓ రాజా, నీవు మర్చిపోయినట్లున్నావు. ఇక్కడికి వచ్చి తపస్సు చేసి తిరిగి రాజ్యానికి వెళ్లడం కుదరదు. నీ రాజ్యంపై ప్రేమ వదులుకుని ఆత్మచింతన చెయ్యి అన్నాడు. రాజు తిరిగి భగవాన్ని ఇలా కోరుకుంటున్నాడు, కావలసిన వరం కోరుకోమన్నావు, నాకు మాత్రం రాజ్యపాలన ఇష్టం, అది ప్రసాదించు స్వామి చాలు అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు నారాయణుడు, ఓ రాజా, నీకు రాజ్యం లభిస్తుంది, అంతేకాదు నా ప్రియక్షేత్రం బదరీపురి నీ పేరుతో ప్రఖ్యాతమవుతుంది, నా పేరుతో నీ పేరు జతగా కలిపి పిలుస్తారు. అలా నా పేరుతో నీ పేరు కలిపి పలికిన వారికి అనంత పుణ్యఫలం ప్రాప్తిస్తుంది అని వరం ఇచ్చాడు శ్రీనారాయణుడు. కనుకనే అప్పటి నుండి శ్రీ బద్రీనారాయణుని పేరు బద్రీ విశాల్ భగవాన్ అని ప్రసిద్ధమైంది. బద్రీ విశాల్ అని పిలుస్తూ ఉంటే శ్రీనారాయణునికి చాలా ప్రియంగా ఉంటుంది. భక్తులు బద్రీ విశాల్ యాత్ర చేసి ధన్యులవుతారు. బద్రీ విశాల్ భగవానికి జై. ఒకనొక సమయంలో ఒక ధర్మం ప్రచారంలోకి వచ్చింది. ఆ ధర్మానుసారం వారు విగ్రహారాధనని వ్యతిరేకించారు. ఆ సమయంలో శ్రీ బద్రీనాథుని మూర్తిని పూజారులు సురక్షితం చేసేందుకు నారదకుండంలో దాచేశారు. కొంతకాలం తరువాత కలియుగంలో మూర్తి ఆరాధన చేయడం కోసం మందిరంలో మూర్తి స్థాపన చేయాల్సి ఉంది. శ్రీ బద్రీధామంలో మూర్తి స్థాపన చేయవలసిందిగా కోరి దేవతలు మానవులు కైలాస పర్వతానికి వెళ్లి భగవాన్ శివుని ప్రార్థించారు. వారి ప్రార్థన విని శివుడు, శ్రీనారాయణుడు నా ఆరాధ్య దైవం, అందుకే నేను స్వయంగా అవతరించి మూర్తి స్థాపన చేస్తాను. ఆ మూర్తి దర్శనం మాత్రం చేత అన్ని ప్రాణులు మోక్షం పొందుతాయి, సంపూర్ణ జగత్తులో ఈ భూమి సర్వశ్రేష్టమవుతుంది, ఎందుకంటే పృథివీలో కేవలం ఇలాంటి భూమి ఒక్కటే ఉంది. సమయాన్ని అనుసరించి స్వామి పూజను 6 నెలలు దేవతలు 6 నెలలు మానవులు చేస్తారు. ఇలా జరగడం వల్ల దేవతలు ప్రసన్నులవుతారు, మానవ కళ్యాణం జరుగుతుంది అని శివుడు దేవతలకు చెప్పి కొంతకాలం తరువాత భగవాన్ శివుడు జగద్గురు ఆదిశంకరాచార్య రూపంలో అవతరించాడు. స్త్రీ గర్భం నుండి అవతరించి భౌతిక దేహంతో మానవులలాగా పుట్టినా వారు దేవతా స్వరూపులే. ఈ లోకవాసి అయినా దేవలోకమునకు చెందినవారే. శ్రీ శంకరులు వైదిక హిందూ ధర్మమును స్థిరపరచి అన్నింటికన్నా శ్రేష్ఠ స్థానం కల్పించారు. ఒకరోజు శ్రీనారాయణుడు జగద్గురు ఆదిశంకరాచార్యునికి స్వప్నంలో కనిపించి ఇలా చెప్పాడు, నా అర్శావతారం స్థాపన చేసే సమయం వచ్చింది, నీవు బదరికాశ్రమం వెళ్లి నారదకుండం నుండి నా మూర్తిని తీసి స్థాపన చేయి. అందువలన సంపూర్ణ జగత్ కళ్యాణం జరుగుతుంది అని స్వామి ఆనతినిచ్చారు. ఆ ప్రకారంగా జగద్గురు శ్రీ శంకరాచార్యులు బదరికాశ్రమం వచ్చారు. నారదకుండం నుండి శ్రీ బదరీనారాయణుని మూర్తిని తీసుకుని వచ్చి మందిరంలో స్థాపన చేశారు. శ్రీ శంకరులు హిందూ ధర్మాన్ని అఖండంగా స్థాపించడం కోసం అవతరించారు. భారతదేశం నలుదిశలలో నాలుగు దివ్య క్షేత్రాలను స్థాపించారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల కోసం పూరి, జగన్నాథ్, ద్వారక, రామేశ్వరం, బదరీనాథులని స్థాపన చేశారు. శాస్త్రాన్ని అనుసరించి నాలుగు క్షేత్రాలలో సర్వశ్రేష్ఠ ధామం శ్రీ బదరికాశ్రమం. నాలుగు స్థానాలలో పూజలు, అర్చనలు జరిపేందుకు తన నలుగురు శిష్యులకు స్థానం కల్పించారు. ఈ రోజుకు ఆ పరంపర వారే ఆరాధనలు చేస్తున్నారు. ఈ క్షేత్రాలలో శ్రీ బదరీధామంలో కేరళ నుండి శ్రీ నంబూద్రి పరివారం నుండే బదరీ విశాల్ పూజారి వస్తారు. ఎవరైతే బ్రహ్మచారిగా దీక్షలో ఉంటారో వారే పూజారిగా అర్హులు. వారిని రావల్జీ అని పిలుస్తారు. భగవాన్ బదరీ విశాల్ మూర్తి స్పర్శ, పూజ, అధికారం కేవలం రావల్జీకి మాత్రమే వీలవుతుంది. దేవతలు చేసే పూజ కాని, మానవులు చేసే పూజ కాని బ్రహ్మచారి మాత్రమే చేయాలి. అందుకే దేవతలలో శ్రీ నారాయణుని పూజ అర్చన చేయు అధికారం శ్రీ నారదుల వారికే ఉంది. ఆరు నెలలు శ్రీ నారదుల వారు, ఆరు నెలలు రావల్జీ శ్రీ బదరీ విశాల్ మూర్తికి పూజలు చేస్తారు. దేవతల పూజకు శ్రీ నారదుల వారు, మానవుల పూజకు రావల్జీ గారు పూజారులుగా ఉండి పూజలు అర్చనలు చేస్తారు. యాత్రికులు భగవాన్ బదరీ విశాల్ దర్శనం కోసం వెళ్లే సమయంలో ప్రధానంగా తప్తకుండంలో స్నానం చేసి వారి వారి పురోహితులతో పూజా సంకల్పం చేసుకుని పురాణాలను అనుసరించి ఇక్కడ ప్రధానంగా బ్రాహ్మణులకు అన్నదానం చేయడం వలన అక్షయ పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. తరువాత మెట్లపై నుండి పైకి వెళ్తుంటే కుడివైపు ప్రథమంగా ఆది కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటారు. కొంచెం పైకి వెళితే ఎడం వైపు జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య స్వామిని దర్శించుకుని ఇంకా కొంచెం పైకి వెళ్లి సింహద్వారం నుండి లోపలికి వెళ్లే దారిలో గరుడజీని దర్శించుకుని ఇంకా ముందుకు వెళితే ఎదురుగా శ్రీ బదరీనారాయణ్ణి సాలిగ్రామమూర్తి దర్శనమిస్తాడు. పైన బంగారు చిత్రం మెరుస్తూ ఉంటుంది. వజ్ర కిరీటం ధరించి స్వామి చిత్రం కింద పద్మాసనంలో ఉంటాడు. నుదుటిన శ్రీ చందనం ఉంచుతారు. చందనంపై వజ్రం తిలకంలా మెరుస్తూ ఉంటే మెడలో రత్నాల హారం దవనమాలిక ధరించి తరువాత తులసి పుష్పమాలలతో శోభాయమానంగా వెలుగుతున్న రూపమే శ్రీ బదరీ విశాల్ భగవాన్. చిరునొప్పులు చిందించే ప్రసన్న మూర్తిని శ్రీ బదరీనారాయణుడు దర్శనమిస్తాడు. స్వామి దర్శనం మాత్రం చేతనే అన్ని ప్రాణులు మోక్షం పొందుతాయి. శ్రీ బదరీనారాయణునికి కుడివైపు కుబేరుడు, గరుడు దర్శనమిస్తారు. మూర్తికి ఎడమవైపు నారద, ఉద్ధవ, శ్రీ నరనారాయణులు దర్శనమిస్తారు. అక్కడ అఖండ జ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ జ్యోతి 12 నెలలు ప్రకాశిస్తూనే ఉంటుంది. తలుపులు వేసే ముందు ఏ విధంగా జ్యోతి వెలుగుతుందో 6 నెలల తరువాత తలుపులు తీసే సమయంలో అఖండ జ్యోతి ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన, చూడవలసిన దృశ్యం, ఆశ్చర్యం కలిగించే ప్రమాణం. తలుపులు వేసిన తరువాత దేవతల పూజ శ్రీ నారదుల వారు జరిపిస్తూ ఉంటే దేవతలు సేవిస్తారు. శ్రీనారాయణుడు స్వయంగా అన్ని సమయాలలో అక్కడే వేంచేసి ఉంటాడు. స్వామిని దర్శించుకుని వెలుపలికి వస్తే పరిక్రమణ దశలో శ్రీ బదరీనాథుని కుడివైపు ద్వారం దగ్గర శ్రీ మహాలక్ష్మి మందిరం ఉంది. మహాలక్ష్మి సన్నిధిలో పూజ చేయటకు, అర్చన చేయటకు అధికారం డిమ్రి బ్రాహ్మణ సమాజానికి ఉంది. అక్కడే శ్రీ గణేష్ మరియు హనుమాన్ ప్రతిమలు ఉన్నాయి. పరిక్రమణలో ముందుకు వెళ్తే కుడివైపు కామధేనువు, మండపంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నలుగురు శిష్యులతో కలిసి ఉన్న ప్రతిమలు ఉన్నాయి. పక్కనే సమితి మందిర కార్యాలయం ఉంది. అక్కడ స్వామి ఆరాధనాదులకి సంబంధించిన టికెట్స్ లభిస్తాయి. పక్కనే శ్రీ నరనారాయణ్ని వెండి మూర్తులు ఉన్నాయి. వెనక నుండి పరిక్రమణ మలుపు తిరిగితే అక్కడ శ్రీ నారాయణ్ని అభిషేక తీర్థధార ఉంది. ఆ ప్రక్కనే క్షేత్ర పాలకుడు శ్రీ ఘంటాకర్ణుడు దర్శనమిస్తాడు. ముందుకు వెళ్తే యజ్ఞకుండం ఉంది. మనసులో ఏదైనా కోరుకుని యాత్రికులు యజ్ఞం చేస్తే అది తప్పక ఫలిస్తుంది. ఆ ఫలప్రాప్తికే యాత్రికులు యజ్ఞం చేస్తారు. ఈ విధంగా మందిర పరిక్రమణ పూర్తి అవుతుంది. బద్రి విశాల్ దర్శన పుణ్యం లభిస్తుంది. శ్రీ నారాయణ్ని ప్రియ భక్తులారా, శ్రీ బద్రీధామంలో వేరే తీర్థాలు చాలా ఉన్నాయి. తప్తకుండ్, పంచశీల, బ్రహ్మకపాలం, వసుధార, సత్వపంత్, స్వర్గారోహిణి గురించి చాలా అందమైన పురాణ కథలు ఉన్నాయి. మరియు నాలుగు దివ్య దేశాల వర్ణన ఈ క్యాసెట్ యొక్క రెండవ భాగంలో వినవచ్చును. బద్రీ విశాల్ భగవానికి జై.